സദാശിവസമാരംഭാം ശങ്കരാചാര്യമധ്യമാം അസ്മദാചാര്യപര്യന്താം വന്ദേ ഗുരുപരമ്പരാം.
നാലുകവ അധ്യായം സാരാംശാന്ని చెప్తాను. ఈరోజు జ్ఞాన కర్మ సన్యాస యోగము అనేటువంటిది నాలుగవ అధ్యాయమునకు పేరు. కర్మణః సన్యాసః కర్మ సన్యాసః అంటే కర్మ ఫలాన్ని సన్యసించమని అర్థం. దీన్ని షష్ఠీ తత్పురుష సమాసం అంటారు. కర్మణః సన్యాసః, కర్మలను వదిలిపెట్టడం. తర్వాత జ్ఞానేన కర్మ సన్యాసః, జ్ఞాన కర్మ సన్యాసః. జ్ఞానేన కర్మ సన్యాసః, జ్ఞాన కర్మ సన్యాసః. దీన్ని తృతీయ తత్పురుష సమాసం అంటాం. తృతీయ తత్పురుష సమాసం అంటే ఆత్మజ్ఞానాన్ని పొంది, ఆత్మజ్ఞానాన్ని పొంది ఆత్మజ్ఞానము ద్వారా నేను అకర్త ఆత్మని అని తెలుసుకొని కర్మ ఫలాన్ని వదిలిపెట్టడం. ఆత్మజ్ఞానము ద్వారా నేను ఆత్మనని తెలుసుకున్న తర్వాత ఈ కర్మలన్నీ కూడా నాకు సంబంధం లేదు, వాటి ఫలము నాకు అవసరం లేదు, ఆ కర్మలన్నీ నేను చేస్తున్నా కూడా వాటితో నాకు ఎటువంటి సంబంధం ఉండదు, పుణ్యపాపాలు ఉండవు అనే జ్ఞానంతో కర్మ ఫలాన్ని వదిలిపెట్టడమే జ్ఞాన కర్మ సన్యాస. ఇంత అర్థం ఉంది. జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం, కర్మ సన్యాసం అంటే కర్మను వదిలిపెట్టమని కాదు అర్థం. ఏం పని చేయవాకు అని కాదు అర్థం. కర్మ ఫలం మీద అభిమానం లేకుండా ఉండు, కర్మ ఫలం మీద అభిమానాన్ని సన్యసించు, వదిలిపెట్టు. కర్మ ఫలం మీద అభిమానం ఎలా వదిలిపెడతావు? జ్ఞానం వస్తే వదిలిపెడతావు, లేకపోతే వదిలిపెట్టలేవు. కనుక జ్ఞాన కర్మ ఫల, జ్ఞాన కర్మ సన్యాస అంటే జ్ఞానేన కర్మ ఫల అభిమాన సన్యాస. జ్ఞానేన కర్మఫల అభిమాన సన్యాస, జ్ఞాన కర్మ సన్యాస అది టైటిల్. దీని యొక్క అసలు ముఖ్య విషయాన్ని చెప్పడానికి ముందు కృష్ణ పరమాత్మ బోనస్ టాపిక్ లాగా అవతారాన్ని గురించి మాట్లాడుతున్నారు. 15వ శ్లోకం తర్వాతనే మనకు జ్ఞాన కర్మ సన్యాస విషయం వస్తుంది. అసలు ఆ 15 శ్లోకాల వరకు కూడా మొదటి 15 శ్లోకాలు అవతార రహస్యం చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. కనుక ఈ 4వ అధ్యాయాన్ని 3 భాగాలుగా మనం విభజించవచ్చు. ఈ జ్ఞానకర్మ సన్యాసం అనే అధ్యాయాన్ని 3 భాగాలుగా విభజించాలి. మొదటిది ఏమిటంటే అవతార రహస్యం. ఈశ్వరుడు భగవంతుడు అవతారం తీసుకుంటాడు కదా, దశావతారాలు మనకు తెలుసు. అందులో రామావతారం, కృష్ణావతారం చాలా ప్రసిద్ధి ప్రఖ్యాతిగాంచిన అవతారాలు. రెండూ కూడా మనకు బాగా పరిచయమైనటువంటి అవతారాలు. ఈ అవతారాల యొక్క రహస్యం ఏమిటి అసలు? ప్రతివాడు నేను కూడా అవతారాన్ని అంటున్నాడు కదా ఈ రోజుల్లో. నేను ఆయన అవతారాన్ని, ఈయన అవతారాన్ని అంటున్నాడు. అసలు శాస్త్రంలో ఏం చెప్పబడి ఉన్నది అవతారం అంటే అనేది మొదటి విషయం. రెండవ విషయం ఏమిటంటే జ్ఞాన కర్మ సన్యాస, అది టైటిల్ అన్నమాట ఈ అధ్యాయానికి టైటిల్. దాని విషయం మధ్యలో వస్తుంది 15వ శ్లోకం తరువాత. అసలు విషయం జ్ఞాన కర్మ సన్యాసం అంటే ఏమిటి అని. మూడవ విషయం ఏం చెప్పబడింది 4వ అధ్యాయంలో అంటే జ్ఞాన సాధన ఫలము. ఈ జ్ఞానం పొందడానికి ఆత్మజ్ఞానం పొందడానికి ఏమేమి సాధనాలు చెప్పబడినాయి, తర్వాత ఆ సాధనలు చేస్తే వచ్చే ఫలం ఏమిటి, సాధనలు చేస్తే వచ్చే ఫలం ఏమిటి, జ్ఞాన సాధన ఫలములు మూడవ విషయం. ఇప్పుడు ఈ 42 శ్లోకాల్లో ఈ మూడు విషయాలు మనం చూస్తాం. మొదటి నుంచి 15వ శ్లోకం వరకు సారాంశం చూద్దాం. ఇప్పుడు అవతార రహస్యం. మనము జీవులందరం కూడా జన్మిస్తాం, మనిషి మిగతా జీవరాశులన్నీ కూడా జన్మిస్తున్నాయి, జన్మ ఉన్నది. అవతారానికి భగవంతుడి జన్మకి మనకు తేడా ఏమిటి, భేదం ఏమిటి? అవతార రహస్యం అన్నాం కదా, కృష్ణాష్టమి, రామనవమి ఇవన్నీ జరుపుకుంటున్నాం కదా మనం. ఇప్పుడు మనము పుడుతున్నాం, ఆయన పుడుతున్నాడు, మనకు ఆయనకు తేడా ఏమిటి? ఈ జీవులకి ఆ భగవంతుడికి అవతారానికి ఏమిటి భేదం అనేది మనం చూడాలి. ఈ అవతార రహస్యానికి మళ్ళీ మూడు విషయాలు మనం అర్థం చేసుకోవాలి. అవతారం విషయం రహస్యం తెలియాలి అంటే మూడు కోణాలలో చూడాలి మనం. ఏమిటా మూడు కోణాలంటే, మొదటిది కారణం. జీవులు పుట్టడానికి కారణం ఏమిటి, భగవంతుడు అవతారం తీసుకోవడానికి కారణం ఏమిటి, మొదటి తెలుసుకోవాలి. రెండు, ఈ జీవుల యొక్క స్వరూపం ఏమిటి, జీవుడి జన్మకి స్వరూపం ఏమిటి, అసలు దీనికి భగవంతుడి యొక్క అవతారానికి స్వరూపం ఏమిటి, ఆయన అవతార స్వరూపం ఏమిటి, రెండవ విషయం. కారణం మొదటిది, స్వరూపం రెండవది. మూడవది ఏమిటంటే ప్రయోజనం. మనం పుడితే ఏమిటి ప్రయోజనం, ఆయన అవతారం తీసుకుంటే ఏమిటి ప్రయోజనం, అది చూడాలి. ఫలితం, ఫలం, మనం పుట్టడం వల్ల ఏమిటి ఫలం, ఆయన అవతారం తీసుకుంటే ఏమిటి ఫలం, అది తెలుసుకోవాలి మనం. మొదట జీవుడి జన్మ, ఈశ్వర అవతారం, కారణం చూడాలి మనం. మొదటిది కారణం కదా, ఇది పోలిక అంటారు, జీవ జన్మకి ఈశ్వర అవతారానికి పోలిక. పోలికలు ఏమిటి చూడాలి. జీవుడు అజ్ఞానం వలన అహంకారంతో పుణ్య పాప కర్మలు చేసి ఆ కర్మలు చేయడం వలన భూమి మీద పడతాడు. జీవుడు 84,000 కోట్ల జీవరాశులు ఉన్నాయి కదా, ఇవన్నీ ఎట్లా వచ్చినాయా అంటే కర్మలు చేసి అహంకారం వలన, అహంకారం అంటే నేను అనే అభిమానంతో కర్మలు చేసి, ఏ కర్మలు, పుణ్య పాప కర్మలు, అవి చెయ్యడం వలన ఫలం ఉంటుంది కదా వాటికి, ఆ ఫలాన్ని అనుభవించడానికి శరీరం కావాలి. అందుకని ఆ శరీరం తీసుకోవడం కోసం ఆ జీవులు భూమి మీద పడతారు. పడతారంటే ఏమిటి, నిస్సహాయంగా పడతారు, వాళ్ళ చేతుల్లో ఏమీ లేదు, నిస్సహాయంగా అన్నమాట, హెల్ప్లెస్లీ. దానికి ఒక ఉదాహరణ చెప్పాను, బావిలో పడతాడు ఒకడు, బావిలో పడ్డవాణ్ణి ఇంకొకడు దిగి తీస్తాడు బయటికి. ఒకడేమో దిగుతాడు, మెట్లుంటే చూసారు, దిగుడు బావి అని పేరు ఉంది తెలుసా, చూసారు ఎక్కడన్నా, దిగుడు బావి. ఆ దిగుడు బావిలో మెట్లుంటాయి, ఒక్కొక్క మెట్టు మెట్టు దిగి వెళ్తాడు చక్కగా. లోపలికి వెళ్ళి ఆ పడిన వాణ్ణి బయటికి తీస్తాడు. ముందు పడ్డవాడే తనకు తెలియకుండానే పడ్డాడు బావిలో. భగవంతుడి అవతారానికి జీవుడికి తేడా ఇది. జీవుడేమో పడతాడు, బావిని తెలియక పడతాడు. ఆ బావిలో పడిన జీవుణ్ణి రక్షించడానికి భగవంతుడు పరమాత్ముడు అవతరతి అంటే ఏమిటి, దిగి వాణ్ణి రక్షిస్తాడు. అవతారః, అవతరతి అవతారః, కరుణతో సర్వజ్ఞుడయ్యి ఈ జీవులను రక్షించాలి అని ఆయన అవతారం తీసుకుంటాడు. ఆయన పడలే, ఆయన దిగాడు. అందుకని భగవంతుడు దిగి వచ్చాడంటారు చూసారా, భూమి మీద పడ్డాడంటాం మనం. పిల్లలు పుడితే, ఏదైనా ఈ జీవరాశులు పుడితే భూమి మీద పడ్డాడప్పా అంటాం. భగవంతుడు అయితే పడ్డాడని అంటాం, దిగాడు అంటాం. అక్కడ ఏమిటి అర్థం? దిగేవాడికి తన చేతుల్లో ఒక స్వతంత్రం ఉంటుంది, పడేవాడికి స్వతంత్రత ఉండదు. వీడు అజ్ఞానం వల్ల పడ్డాడు, ఆయన జ్ఞానం వల్ల దిగాడు. అర్థమైంది కదా? ఇది కారణం. మన జన్మకి అజ్ఞానం కారణం. అజ్ఞాన అహంకార పుణ్య పాప కర్మ ఇవన్నీ కారణం. భగవంతుడికి కారణం సర్వజ్ఞత్వం, కరుణ. అందుకని ఆయన దిగి వస్తాడు. కారణం తెలిసింది కదా ఇప్పుడు. తర్వాత రెండవది స్వరూపం. ఈ జీవ జన్మకి ఆ ఈశ్వర అవతారానికి ఈ స్వరూప భేదం ఉంది. మన స్వరూపం ఏమిటంటే బద్ధ స్వరూపం. బద్ధులమై పుట్టాం, మన చేతిలో ఏం లేదు, మాయ ఆధీనంలో మనం ఉన్నాం. కానీ పరమాత్ముడు ముక్త స్వరూప, మాయని తన ఆధీనంలో పెట్టుకొని మాయను తను నడిపిస్తాడు. మమ మాయా అన్నాడు కృష్ణ పరమాత్మ. ఆయన మాయని తన చేతుల్లో పెట్టుకొని నడిపిస్తాడు. అందుకని ఆయన ముక్త స్వరూప, మాయ చేత బద్ధుడు కాదు ఆయన. పరమాత్మ అవతారం రాముల వారు, కృష్ణుడు, వీళ్ళందరూ కూడా అవతారం తీసుకున్నారు కదా, మాయ చేత బద్ధులు కారు. మనం బద్ధ స్వరూపులం, ఆయన ముక్త స్వరూపుడు. ఆయనకి అవతారం లీల అన్నమాట, ఒక క్రీడ లీల. అందుకని పరమాత్మని ఏమంటాం? లీల మానుష వేషధారి అంటాం. మాయా మానుష వేషధారి. మనం మాయ యొక్క వలలో చిక్కుకున్న వాళ్ళం మనం. ఎంత తేడా ఉందో చూసారా అవతారానికి మనకు. మనల్ని కూడా అంటుంటారు అప్పుడప్పుడు అవతారం అంటుంటారు, అది వేరే విషయం. తిట్టడానికి అంటుంటారు అవతారం అని మనల్ని. కనుక మన జన్మకి భగవంతుడి యొక్క జన్మకి ఎంత తేడా ఉందో చూడండి. ఇది మొదటిది. అదేవిధంగా ఈ స్వరూపంలో ఏమిటి తేడా అంటే, మనం మాయ నుంచి పంచభూతాలు వస్తాయి. మొదట పంచభూతాల నుంచి ఈ శరీరం వస్తుంది, స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, పంచభూతాల ద్వారా వస్తుంది. మనం మాయతో నేరుగా రాము, మాయ నుంచి నేరుగా పుట్టలేదు మనం. పంచభూతాలు వస్తాయి మాయ నుంచి, మాయ నుంచి పంచభూతాలు పుడతాయి, పంచభూతాల నుంచి మనం వస్తాం, జీవులు పుడతారు. కానీ పరమాత్ముడు మాయ నుంచి నేరుగా, పంచభూతాలతో పని లేదు. నరసింహావతారంలో ఏం పంచభూతాలు ఉన్నాయి? ఆయన సంకల్పిస్తాడంతే, మాయ ద్వారా సంకల్పించుకొని మత్స్యావతార, కూర్మావతార, నరసింహావతార, వామనావతార సంకల్ప మాత్రేణ. దేవతలు ప్రార్థిస్తే, సంకల్పం చేసుకుంటే ఆయన నేరుగా మాయ నుంచే తన స్వరూపాన్ని చూపించుకుంటాడు, వ్యక్తమవుతాడు. అది ఆయనకి మనకు తేడా. పంచభూతాలతో పని లేదు, నేరుగా వచ్చేస్తాడు, స్ట్రైట్గా. మనం పిలిస్తే తాను వచ్చేస్తాడు. మనది భౌతిక శరీరం, ఆయనది మాయిక శరీరం. మనది భౌతిక శరీరం, ఆయనది మాయిక శరీరం. అర్థమైందా ఇప్పుడు? ఎందుకు భౌతిక శరీరం? పంచభూతాలతో చేయబడింది కాబట్టి భౌతిక శరీరం. ఆయనది ఎందుకు మాయిక శరీరం? నేరుగా మాయతో వచ్చాడు కాబట్టి, మాయ ద్వారా వ్యక్తమైనాడు కాబట్టి మాయిక శరీరం. మనది బద్ధ స్వరూపం, ఆయనది ముక్త స్వరూపం. అర్థమైంది కదా? ఇది స్వరూప భేదం. మూడో విషయం ఏం చెప్పాం? ప్రయోజనం. అసలు ఎందుకండి మనం పుట్టాలి, ఆయన ఎందుకు రావాలి అంటే, మన కర్మల్ని క్షీణింప చేసుకోవడానికి మనం ఈ శరీరంలోకి వస్తాం. కర్మ నాశ, కర్మల్ని మనం చేసిన కర్మలు ఉన్నాయి కదా, నాభుక్తం క్షీయతే కర్మ. కర్మ అనుభవించకుండా మనం, అది ఎప్పుడు నశించదు. ఫల్గుతయా లీయతే ఇది ఫలం, అది బాగా పండాలి, పండి 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 మగ్గిపోవాలన్నమాట. మన కర్మ కూడా ఫలంలాగా మగ్గి 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 పండిపోవాలి. పండిపోవాలంటే ఎలా అనుభవించాలి దాన్ని? కష్ట సుఖ రూపంలో, శరీరక బాధల రూపంలో. పుణ్యమైతేనేమో ఆహా ఓహో ఆనందం, ఒక పాపమైతే ఈ నొప్పి ఆ నొప్పి తలనొప్పి ఇవన్నీ. ప్రయోజనం మనం చూస్తున్నాం ఇప్పుడు దీనికి, శరీరానికి కర్మల నాశనం కోసమే ఇది పుడుతుంది, అది ప్రయోజనం. మనిషి జన్మ, ఎని జీవరాశుల జన్మ, కర్మ నాశ, కర్మక్షయ. శరీరం లేకపోతే జీవుడి యొక్క కర్మ నశించదు, నిద్రలో కర్మ నశించదు. అందుకని మన ప్రారంభం మనల్ని లేపుతుంది, త్వరగా లే, చాలా కర్మ ఉంది, ఫలం నువ్వు అనుభవించాలి అంటుంది. చాలా కర్మ ఉంది అనుభవించాలి లే అంటే నిద్రపోతూ ఉంటే కర్మలు క్షయించవు, కలలో కూడా కర్మలు అంతగా క్షయించవు, క్షీణించవు. అందుకని జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడే కదా మనకు పన్ను నొప్పి, కంటి నొప్పి, తలనొప్పి, ఇంటి నొప్పి, ఈతి బాధలన్నీ తెలిసేది. అందుకని మెలకువతో ఉన్నప్పుడు మన ప్రారంభమే మనల్ని లేపుతుందట. ఎందుకు నీవు 4 గంటలకే లేచావు, 3 గంటలకే లేచావు? ఒకడు ఎందుకు 6 గంటలకు లేస్తాడంటే వాడి వాడి ప్రారంభం, అది లేపుతుందిట. నువ్వు పడుకుంటే నీ కర్మ ఇది కాదు, దోమ వచ్చి కూర్చుందనమాట మధ్యరాత్రిలో, ఏదో ఒకటి దోమ వచ్చి కుట్టంగానే అబ్బా అంటాడు. పక్కవాడు హాయిగా నిద్రపోతున్నాడు, వాడి కర్మ అక్కడ క్షయం కావాల్సిన పని లేదు, మంది కావాలి. అందుకని కర్మక్షయం కోసం ఇట్లాంటి డిస్టర్బెన్స్లు అన్నీ వస్తుంటాయి అన్నమాట. దుఃఖం, ఇది సుఖం, భగవద్గీత వింటున్నాం కదా సుఖంగా, అక్కడ ఎందుకు అంత సౌండ్ రావాలి? అది దుఃఖం. అందుకే మనిషి జన్మ సుఖ దుఃఖాల మిశ్రమం అన్నాం, సుఖ దుఃఖముల మిశ్రమం. ప్రయోజనం ఏంటో తెలిసింది కదా ఇప్పుడు. ఈ శరీరం ద్వారా మన కర్మను నాశనం అంటే క్షీణింపజేసుకోవడం అనుకోని కర్మక్షయ కోసం ఈ శరీరం తీసుకోవాలి, అది ప్రయోజనం. మరి భగవంతుడి యొక్క అవతారంకి ప్రయోజనం ఏంటంటే పరిత్రాణాయ సాధూనాం వినాశాయక దుష్కృతాం. ఎవరైనా దుష్టులు ఉంటే సమాజం, ఈ జీవరాశుల్లో జీవుల్లో దుష్టుడు ఉన్నాడనుకోండి, చెడ్డవాడు, వాడిని తీసేయాలి. డాక్టర్ గారు కూడా ఈ శరీరంలో ఈ భాగం పనికిరాదు, ఇది చాలా డేంజర్ అన్నప్పుడు ఏం చేస్తారు? కట్ అంటారు, ఆంపుటేషన్ చేస్తారు. అదేవిధంగా భగవంతుడు కూడా ఈ యొక్క చెడిపోయిన అవయవం ఎట్లాగైతే శరీరం మొత్తాన్ని బాధిస్తుందో, తలనొప్పి ఉంది కదా అని చెప్పి తల తీసేయలేం, కాళ్ళలో కానీ చేతిలో కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే అది శరీరం మొత్తానికి బాధ కలిగిస్తుంటే దాన్ని తీసేయాలి కదా. అదేవిధంగా పరమాత్ముడు అవతారం ఎందుకు తీసుకుంటాడు, ప్రయోజనం ఏమిటంటే ఈ సమాజంలో తాను సృష్టించినటువంటి ఈ సృష్టిలో చెడ్డగా అంటే చెడుతనంతో, అంటే చెడు అలవాట్లతో, అధర్మంగా అన్యాయంగా అవతల వాళ్ళని బాధిస్తూ హింసిస్తూ ఉంటే ఈ సమాజం అనే శరీరంలో కొంతమంది కొన్ని చెడిపోయినటువంటి పదార్థాలలాగా వాటిని మనం తీసేయాల్సి వస్తుంది. రావణ సంహారం, కంస సంహారం, శిశుపాల సంహారం, ఇవన్నీ చేశాడు కృష్ణ పరమాత్మ. రాముల అవతారంలో, కృష్ణ అవతారంలో ఈశ్వరుడు ఏం చేశాడు? వాళ్ళని ఎలిమినేట్ చేశాడు. ఎంతో మంది ఋషులను రక్షించడం కోసం, సాధువులను రక్షించడం కోసం వీడని తీసేయాలి, అది ఆయన చేసినటువంటి ఘనకార్యం అంటాం మనం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ, ధర్మాన్ని సంస్థాపనం చేయడం కోసం. సంభవామి యుగే యుగే అన్నాడు. ఎవరైతే ఈ అవతారం యొక్క రహస్యాన్ని తెలుసుకుంటారో వాళ్ళు నన్ను పొందుతారు అన్నాడు. చూసారా, ఒక వ్యక్తి, మనం ఉదయాన్నే రోడ్డు మీదకి వెళుతుంటే వాకింగ్కి వెళతాం, కుక్క పెంచుకునే కుక్క బిల్లు ఉంటుంది కదా, పెంపుడు కుక్కని తీసుకొని వస్తాడు బయటికి, దానికి కూడా వాకింగ్ కావాలి కదా, కుక్క ముందు నడుస్తుందా వాడు ముందు వెనక నడుస్తాడా? యజమాని కుక్కను పట్టుకుంటే ముందు వెళ్ళాలి కదండి. కానీ మనం ఏం చూస్తున్నాం బయట? కుక్క పిల్ల ముందు ఉంది, వీడు పరిగెడతాడు దాని వెనక. మనందరం అంతే, జీవులందరూ కూడా మాయ మనల్ని పరిగెత్తిస్తుంది. భగవంతుడు అట్లా కాదు, తాను నడిపిస్తాడనమాట మాయని. కుక్క పిల్ల నేను పెంచుకుంటూ ఉంటే అది నా వెనకాల రావాలి, యజమాని ముందు వెళ్లాల్సింది, పోయి అది ముందు వెళుతుంది ఏమిటండి అన్నాడు. అంటే కుక్క పిల్లని కూడా మనం ఆపలేం. మన గొప్పతనం ఏమిటి, మన సర్వజ్ఞత్వం ఏమిటి అన్నాడు. అదేవిధంగా ఇక్కడ మనం జీవులమైనటువంటి వాళ్ళం అస్వతంత్రులం. పరమాత్ముడు అవతారం తీసుకున్నవాడు స్వతంత్రుడు. ఆయన ఆయన ఏమిచ్చాడు మనకు? ధర్మాన్ని ఇచ్చాడు, ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. రాముల వారు ధర్మానికి ప్రకారంగా జీవించి నడిచి చూపించాడు మనకు. రామస్య అయనం రామాయణం. అయనం అంటే మార్గం. రాముల వారి యొక్క అయనం మార్గం మనకు ఆదర్శం. రాముల వారు జీవించినట్లుగా జీవించు, కృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా చెయ్యి. లివ్ యాజ్ రామ లివ్డ్, డూ యాజ్ కృష్ణ సెడ్. కృష్ణుడు చెప్పినట్లుగా చెయ్యి, రాముడు జీవించినట్లుగా జీవించు. రామో విగ్రహవాన్ ధర్మ. కనుక ధర్మాన్ని ఇచ్చాడు మనకు. ధర్మాన్ని ఇచ్చి మనకు బోధించి బోధన ద్వారా మార్గదర్శనం చేశాడు కృష్ణ పరమాత్మ. ధర్మానికి అనుగుణంగా జీవించి మనకు మార్గదర్శనం చేశాడు కృష్ణ పరమాత్మ. రాముల వారు ధర్మానికి అనుగుణంగా జీవించి, ధర్మ మార్గంలో జీవించి మనకు మార్గదర్శనం చేశాడు. కృష్ణ పరమాత్మ చేసింది మనం చేయకూడదు. ఆయన వెన్న దొంగిలించాడు, నేను కూడా దొంగిలిస్తాను అనకూడదు. ఆయన వస్త్రాపహరణం చేశాడు, నేను చేస్తాను అనకూడదు. కృష్ణ పరమాత్మ 14 లోకాలు చూపించాడు నోట్లో, నువ్వు చూపిస్తావా? నువ్వు చూపించలేవు. రాక్షసులు పోతన్న బకాసురుల్ని అందరినీ చంపాడు, అఘాసురుణ్ణి చంపాడు, ఎంతో మంది రాక్షసులను సంహారం చేశాడు. నువ్వు సంహరిస్తావా? చేయలేవు కదా. అందుకని నువ్వు కూడా వెళ్ళ దొంగలించవద్దు. ఆయన చేసినప్పటికి కూడా నువ్వు చేయకూడదు, ఎందుకంటే మిగతావన్నీ చేయలేవు కదా, అందుకని చేయకూడదు. మనం కృష్ణ పరమాత్మ లీల అది, ఎందుకు చేశాడు అనేది దానికి ఒక తాత్పర్యం ఉన్నది శాస్త్రంలో. కనుక పరమాత్ముడు మనకు బోధించాడు, ధర్మశాస్త్రాన్ని బోధించాడు. దానికి తగినట్లుగా మనం జీవించాలి. మనల్ని మనకు విద్యనిచ్చాడు ఆయన, ఈ విద్య ప్రకారంగా మీరు జీవించండి అన్నాడు. దాని ప్రకారంగా మనం జీవిస్తే మన జీవితం కూడా ధర్మ మార్గంలో వెళుతుంది, సుఖ సంతోషాలను పొందుతాం. పరమార్థత అంటే జీవితానికి ఒక పరమార్థత ఉంటుంది, ప్రయోజనం అని అర్థం. అర్థం లేని పని వ్యర్థం అన్నట్లు, అర్థం లేని జీవితాన్ని జీవించకూడదు. మీనింగ్ఫుల్ లైఫ్ ఉండాలి, జీవితానికి ఒక ప్రయోజనం ఉండాలి. పుట్టినందుకు తింటున్నాను, తాగుతున్నాను, నిద్రపోతున్నాను అన్నాడు, పిల్లల్ని కంటున్నాను, అదే ప్రయోజనం. దానికోసం అయితే మనిషి జన్మ ఎందుకండి? కనుక ప్రయోజనాన్ని తెలుసుకో. పుణ్యకర్మలు చేసి పాపకర్మలన్నీ పోగొట్టుకొని పుణ్యకర్మ ద్వారా జ్ఞానాన్ని సాధన చేసి జ్ఞానం పొందడానికి ప్రయత్నం చెయ్యి, శాస్త్రం చదువుకో. అది అవతార రహస్యం. ఇది 15వ శ్లోకంతో అయిపోయింది. తర్వాత విషయానికి వస్తాం. ఇప్పుడు ఇది ఎవరైతే తెలుసుకుంటారో, ధర్మ కర్మ జన్మ కర్మచ మే దివ్యం యోగం ఏవం యో వేతి తత్వతః. తత్వతః ఎవరైతే తెలుసుకుంటారో వాళ్లకు మళ్లీ జనన మరణ సంసార చక్రం ఉండదు అన్నాడు కృష్ణ పరమాత్మ. ఏంటి ఆయన యొక్క జన్మ రహస్యం? జన్మ కర్మచ మే దివ్యం. నా యొక్క జన్మ రహస్యాన్ని, నా కర్మల రహస్యాన్ని ఎవరైతే తెలుసుకుంటారో, అజాయమానో బహుధా విజాయతే. నాకు జన్మ లేదని తెలుసుకొని జన్మ ఉన్నట్లుగా నేను కనపడతానని ఎవరైతే తెలుసుకుంటాడో అతను నన్ను పొందుతాడు అన్నాడు కృష్ణ పరమాత్మ. పురుష సూక్తంలో వస్తుంది, అజాయమానో పుట్టనివాడు జన్మలేనివాడు కానీ బహుధా విజాయతే అనేక రకాలుగా వ్యక్తమవుతుంటాడు అనేక రూపాలలో. శాంపుల్గా దశావతారాలు చెప్పారు మనకు, ఇవి ముఖ్యమైన అవతారాలు. అంతేగాని లోకల్గా ఈయన అవతారం ఆయన అవతారం అంటే చెప్పి నమ్మకూడదు. ప్రతివాడు అవతారం అని ఎట్లా అంటాం? శాస్త్రంలో ఎవరైతే అవతారాన్ని చెప్పబడిందో వాళ్ళనే మన అవతారంగా తీసుకోవాలి. కానీ లోకల్గా కాస్త సిద్ధులన్నీ చూపించం కానీ అవతారం చెప్పి అనకూడదు. గౌరవిస్తే గౌరవిస్తు నీకు కావాలనుకుంటే, అంతేకాని ఆయన సాక్షాత్తు నువ్వు చూసావా, శాస్త్రంలో చెప్పబడిందా? అందుకని శాస్త్ర ప్రమాణం లేకుండా మనం ఎప్పుడు ఎవరిని అవతారం అనకూడదు. కాకపోతే కొంత సాధుత్వం, గొప్పతనం, మంచితనం, సిద్ధులు ఉండొచ్చు, అంతేకాని అవతారం చెప్పి అనకూడదు. తర్వాత రెండో విషయానికి వస్తాం. అందుకని మహాభారతం సీరియల్ చాలా ఫేమస్, ఎందుకో తెలుసా? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. ఆ మహాభారత సీరియల్ చాలా ఫేమస్ అయింది. ఫస్ట్ ఈ శ్లోకంతోనే మొదలవుతుంది, పరిత్రాణాయ సాధూనం. 16వ శ్లోకం నుంచి 24వ శ్లోకం వరకు జ్ఞాన కర్మ సన్యాస తాత్పర్యం. ఇది తాత్పర్యం. అసలు నీ మాటల్లో తాత్పర్యం ఏమిటి చెప్పు అంటారు చూసారా తెలుగులో. నీ మాటల్లో తాత్పర్యం ఏమిటి? సెంట్రల్ థీమ్ అంటారు, సెంట్రల్ టీచింగ్. అసలు ఏం చెప్పదలుచుకున్నావు నువ్వు? కృష్ణ పరమాత్మ 16 నుంచి ఆయనకి ఇష్టమైన టాపిక్ 24 వరకు చెప్తున్నాడు. కృష్ణ పరమాత్మ హార్ట్ తెలుసుకోవాలంటే ఇది మనకు కావాల్సింది క్రక్స్ ఆఫ్ వేదాంత. అటు ఇటు మధ్య మధ్యలో కొన్ని ఎస్ఐడ్ టాపిక్స్ చెప్తూ ఉంటారు. ఈ అవతార రహస్యం అని అడిగాడు అర్జునుడు, ఆయన చెప్తాడు. మన భాగవతుల పురాణ కాలక్షేపంలో పిట్ట కథలు చెప్తుంటారు చూసారా? పిట్ట కథలు చెప్తూ ఉంటారు. రామాయణం చెప్తూ చెప్తూ పిట్ట కథ చెప్తాడు, భారతం చెప్తూ చెప్తూ పిట్ట కథ చెప్తాడు. అవునా? కృష్ణ పరమాత్మ కూడా ఆత్మ విద్యని చెప్తూ చెప్తూ మధ్య మధ్యలో సృష్టి గురించి, అవతారాన్ని గురించి, క్రమముక్తి గురించి, అసలు ఇవన్నీ ఆయనకు చెప్పడానికి సబ్జెక్ట్ కాదు. అది ఇవన్నీ ఆయనకు పిట్ట కథలు లాంటివి. లేకపోతే మనం క్లాసుకి రామని ఆయనకు తెలుసు. పిట్ట కథలు అంటే అందరికి ఇష్టం కదా. అందుకని కృష్ణ పరమాత్మ కూడా ఇట్లాంటివన్నీ ఆత్మ 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 చెప్తూ ఉంటే ఎక్కదు వీళ్ళకి. అందుకని అప్పుడప్పుడు అవతార రహస్యం, చనిపోయిన తర్వాత, చనిపోయే ముందు ఎక్కడికి వెళ్ళాలి, ఎట్లా వెళతావు, ఎప్పుడు ప్రయాణం చేస్తావు, అవన్నీ చెప్తే చాలా ఇంట్రెస్ట్. కృష్ణ పరమాత్మ యొక్క అవన్నీ పిట్ట కథలతో సమానం. అందుకని బోనస్ టాపిక్లు అన్నమాట అవన్నీ. ఇప్పుడు అసలు విషయానికి వస్తాం, జ్ఞాన కర్మ సన్యాసం. ఇక్కడ సన్యాసం అనే పదం ఉంది కదా, రెండు రకాలైన సన్యాసాలు. సన్యాసం రెండు రకములు. మొదటిది ఆశ్రమ సన్యాసం, ఆశ్రమ సన్యాసం. రెండవది ఆంతర సన్యాసం, ఆంతర సన్యాసం. ఆశ్రమ సన్యాసం అంటే ఏమిటి అంటే, మన భారతీయ సంస్కృతిలో మనిషి యొక్క జీవితాన్ని నాలుగు భాగాలుగా విభజించారు. చిన్న వయసు నుంచి 25 వయసు వరకు బ్రహ్మచర్య ఆశ్రమం అని, 25 నుంచి 50 వరకు గృహస్థ ఆశ్రమం అని, వివాహం చేసుకున్న తర్వాత గృహస్థాశ్రమం అని. ఈ గృహస్థాశ్రమానికి ముందు విద్య నేర్చుకుంటాడు, బ్రహ్మచర్య ఆశ్రమంలో చదువుకుంటాడు బ్రహ్మచారి. అది ఆశ్రమమే. కొన్ని సాధనాలు, కొన్ని అనుష్ఠానాలు ఇవన్నీ ఉంటాయి. వివాహం చేసుకున్న తర్వాత భార్య, పిల్లలు, పంచమహాయజ్ఞాలు చేయడం, అవన్నీ గృహస్థాశ్రమ ధర్మాలు. 50 ఏళ్ల తర్వాత, ఊరికి ఉదాహరణ చెప్తున్న ఏజ్, అటు ఇటు 2 ఏళ్ళు అటు ఇటుగా ఉండొచ్చు. అంతేగాని 50 అంటే కరెక్ట్గా 50 అనుకోకూడదు. 25 అంటే అందరు 25 ఏళ్ళకే పెళ్లి చేసుకుంటున్నారా? లేదు కదా. 20 నుంచి 30 లోపు ఎప్పుడైనా సరే. ఇప్పుడు 30 దాటి కూడా పోతున్నాయి అనుకోండి, అది వేరే విషయం. అందుకని ఊరికి ఉజ్జాయింపుగా చెప్తున్నాను. యాభై నుంచి 75 వరకు శాస్త్ర ప్రకారం వానప్రస్థాశ్రమం అంటే రిటైర్ అయిన తర్వాత ఇంకా పిల్లలు సంసారం వీటితో ఎటువంటి సంబంధం లేకుండా భగవన్నామం చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ చింతన చేస్తూ ఉండడం అది వానప్రస్థాశ్రమం. వనం ప్రతి గచ్చతి ఇది వానప్రస్థ. వనాలకు వెళ్ళి కూర్చొని కందమూలాలు తింటూ కూర్చోవాలి. దశరథుడు వెళ్ళాడు కదా, పాండురాజు వెళ్ళాడు కదా, అట్లా అనమాట వానప్రస్థ అనమాట. తర్వాత 75 నుంచి తర్వాత జీవనం, అంతిమ జీవనం సన్యాసాశ్రమం అంటే వైదిక కర్మలన్నీ వదిలిపెట్టి ఏటువంటి సంబంధం లేకుండా ఎవరితోనూ దేనితో కూడా ఆస్తులు పాస్తులు పిల్లలు కుటుంబం అన్నిటినీ వదిలిపెట్టేసి ఎవరితో సంబంధం లేదని చెప్పి సన్యాసం తీసుకుంటే అది ఆశ్రమ సన్యాసం. ఈ ఆశ్రమ సన్యాసం కొన్ని వ్యక్తిగతంగా ఉంటాయి విధులు, కొన్ని సామాజిక పరంగా ఉంటాయి విధులు. కనుక ఆ విధులని పరిత్యాగం చేస్తాడు. ఇక్కడ సన్యాసం అంటే ఏమిటి, గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు కొన్ని విధులు ఉన్నాయి, అతిథి యజ్ఞం, అతిథి పూజనం, ఇవన్నీ ఉన్నాయి. సమాజానికి చేయవలసినది, కుటుంబానికి చేయవలసినది, వ్యక్తిగతంగా తాను చేసుకోవలసినది, తల్లిదండ్రులకు చేయవలసినవి, ఇవన్నీ కూడా విధులు ఉంటాయి గృహస్థాశ్రమంలో. సన్యాసాశ్రమంలో వేరే విధులు ఉంటాయి, గురు శుశ్రూష, దండతర్పణం, అటువంటివన్నీ ఉంటాయి. కానీ ఈ యొక్క లౌకిక కర్మల్ని త్యాగం చేయాలి, సన్యసించాలి. ఇంకెవరిని అమ్మ నాన్న అన్నయ్య అక్కయ్య అని పిలవకూడదు, వాళ్ళు మనల్ని పిలవకూడదు, నో రిలేషన్. ఏమండి అనాలి, ఎవరో పరాయి వాళ్ళని చూసినట్టు చూడాలి వాళ్ళు, అలా చూస్తారన్నమాట. కనుక ఈ సన్యాసాశ్రమం తీసుకోవడం ఒకటి సన్యాసం అంటే. దీన్ని వివిదిష సన్యాస అంటారు. వివిదిష వేదితుం ఇచ్చా వివిదిష, తెలుసుకోవడం కోసం ఆశ్రమ సన్యాసం అంటారు. దాన్ని బాహ్య సన్యాసం అంటారు. బాహ్యంగా కాషాయ వస్త్రం ధరిస్తే బాహ్య సన్యాసం, ఆశ్రమ సన్యాసం. దీనికి కొన్ని రిచువల్స్ ఉంటాయి, చెయ్యాలి అంటే. విధివత్ సన్యాసం, గురువు దగ్గర తీసుకోవడం, కొన్ని మంత్రాలు, కొన్ని పూజలు అవన్నీ ఉంటాయి అక్కడ, దానికి స్పెషల్గా విధివత్ సన్యాసం లేక ఆశ్రమ సన్యాసం లేక బాహ్య సన్యాసం. ఈ సన్యాసం కాకుండా రెండవ సన్యాసం ఉన్నది. బాహ్య సన్యాసం కాకుండా, ఆశ్రమ సన్యాసం కాకుండా, విధివత్ సన్యాసం కాకుండా, గృహస్థుడిగా ఉంటూనే మానసికంగా సన్యాసి ఎట్లా ఉంటాడు, ఈ సన్యాసి మానసికంగా ఉంటాడు. మనస్సుకు కాషాయం తొడుగుతాడు, పైకి శరీరానికి తొడగడు, మనస్సుకు తొడుగుతాడు. విధులు చేస్తున్నా కూడా ఆ విధి చేయడం వలన ఎటువంటి ఫలాన్ని ఆశించకుండా చేస్తాడు. గృహస్థాశ్రమంలో ఉన్నా కూడా ఆత్మజ్ఞానం కోసం మాత్రమే భగవత్ చింతన చేస్తూ శాస్త్రాన్ని చదువుతూ విద్వత్ సన్యాస అంటారు. విద్వత్ సన్యాస పైకి చూస్తే ఏం మామూలుగానే ఉంటాడు, కానీ లోపల దీని మీద అనురాగం కానీ ద్వేషం కానీ, ఇది కావాలి అది కావాలి అని కోరిక కానీ ఏముండదు. విరాగిగా ఉంటాడు, దేని మీద ఆశ ఉండదు, మనసులో అలజడి ఉండదు, ప్రశాంతంగా ఉంటాడు, తన పనులు తను చేసుకుంటూ ఉంటాడు. చేసినా కూడా వాటి మీద అభిమానం లేదు, శరీరం మీద అభిమానం ఉండదు, పిల్లల మీద అభిమానం ఉండదు. పిల్లల మధ్యనే ఉంటాడు కానీ పిల్లల మీద అభిమానం ఉండదు, రాగం ఉండదు, ఎవరి మీద ద్వేషం ఉండదు. చూడటానికి సన్యాసి అంటే కాదు, కానీ సన్యాసులు ఎట్లా ఉంటారో, సన్యాసి మనస్సు ఎట్లా ఉంటుందో, బాహ్యంగా సన్యాసం తీసుకోకుండా కూడా ఆంతరంగా అట్లా ఉంటాడు మనిషి. శాస్త్రం అంటుంది, కృష్ణ పరమాత్మ అంటాడు, ఇదే నిజమైన సన్యాసం అంటాడు. ఆంతర సన్యాసమే నిజమైన సన్యాసం, బాహ్యంగా సన్యాసం ఉంటే పర్వాలే, లేకపోయినా కూడా మనస్సులో వైరాగ్యం ఉండాలి మనిషికి, తీవ్ర వైరాగ్యం ఉండాలి. బాహ్యంగా సన్యాసం తీసుకున్నాం కానీ విషయాల మీద ఆశ, అది కావాలి ఇది కావాలని కోరుకున్నది అనుకోండి, వైరాగ్యం లేదు. బాహ్యంగా చూస్తే సన్యాసే కానీ మనసులో సన్యాసం లేదు. కనుక ఏది ముఖ్యమంటే ఈ సన్యాసంతో పాటు ఆంతర సన్యాసం కూడా ఉంటే గొప్ప. అర్థమైందా? బాహ్య సన్యాసంతో పాటు మనసులో కూడా వైరాగ్యం ఉండి శాస్త్రము ఆత్మ ఇదే చింతన ఉంటే చాలా గొప్ప. అది లేకపోతే బాహ్య సన్యాసం మాత్రమే ఉంటే చాలా రిస్క్. అది బాహ్య సన్యాసం మాత్రమే తీసుకొని మనసులో వైరాగ్యం లేకుండా, ఆత్మచింతన లేకుండా, శాస్త్రం లేకుండా దేశ దింబర్ అంటుంటాడు చూసారా, తిరుగుతూ ఉంటాడు, చాలా రిస్క్ అది. దానికంటే ఏది బెటర్ తెలుసా? గృహస్థాశ్రమం బెటర్. అందుకని సన్యాసులందరూ ఏం చెప్తారంటే, అందరికి పెళ్లి చేసుకుని ఆయన వివాహం చేసుకో అని అంటారు, పూజ్య స్వామీజీ అంటుంటారు. ఆనేకట్టిలో కళ్యాణ సుబ్రహ్మణ్యేశ్వరు ఉన్నారు, అక్కడ ఎవరికైనా బ్రహ్మచారి ఎవరన్నా పెళ్లి చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, నేనే చేస్తానంటారు స్వామీజీ. సన్యాసం అందరికి ఇవ్వరు, ఎందుకంటే ఆయన గృహస్థాశ్రమంలో ఉండు, శాస్త్రం చదువుతూ ఉండు, మోక్షాన్ని పొందచ్చు, ఆంతర సన్యాసిక అంటారు. బాహ్య సన్యాసం కావాలంటే అందరు ఋషికేశ్వరు అని అంటారు స్వామీజీ. బాహ్య సన్యాసం అయితే అక్కడ, కళ్యాణం అయితే ఇక్కడ. ఎక్కడ? ఆనికట్టిలో. కళ్యాణ సుబ్రహ్మణ్యేశ్వర ఆయన పేరు ఆయనకి. చాలా మందికి అక్కడ పెళ్లిళ్ళు జరిగినాయి, అక్కడ ఎవరికి సన్యాసం ఇవ్వరు స్వామీజీ. బాహ్య సన్యాసం ఇవ్వాలంటే ఋషికేశ్వరు అని అంటారు, గంగా నది తీరంలో. అర్థమైంది కదా, ఆంతర సన్యాసం బాహ్య సన్యాసం. ఇప్పుడు కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారంటే, ఆత్మతత్వ జ్ఞానమే ముఖ్యం కానీ బాహ్య సన్యాసం కాదు ముఖ్యం, ఆంతర సన్యాసం కావాలి. ఆత్మతత్వ జ్ఞానాన్ని పొందాలి అంటే ఆంతర సన్యాసం చాలా అవసరం. బాహ్య సన్యాసం ఉంటే ఏదో కొంచెం ఫెసిలిటీ, కొంచెం సమయం దొరుకుతుంది, చదువుకోవడానికి ఫ్రీడమ్ ఉంటుంది, అది అంతేకాని నిజంగా ఆంతర సన్యాసం ఉండాలి. ఆంతరం అంటే లోపల, మనసు లోపల అలా ఉండి చదువుకోవాలి శాస్త్రాన్ని. ఆంతర సన్యాసం యస్య సర్వే సమారంభాః కామ సంకల్ప వర్జితాః. కామం సంకల్పం ఏమీ లేకుండా తన పనులు తను చేస్తూ ఉంటే భగవంతునికి అర్పించి అలా చెయ్యాలి. నేను ఆత్మతత్వాన్ని, ఆకాశతుల్యుణ్ణి, అంతటా వ్యాపించి ఉన్నాను, నాకు జననం మరణం ఏమీ లేవు, నిత్యం బుద్ధ స్వరూపాన్ని, ముక్త స్వరూపాన్ని నేను అని ఎప్పుడైతే తెలుసుకుంటాడో మనిషి, ఈ కర్మలన్నీ కూడా నన్ను అంటవు. కర్మణ్య కర్మయ పశ్చేత్ అకర్మణిచ కర్మయః. కర్మలు చేస్తున్నప్పటికీ కూడా శరీరం ఆత్మనైన నేను ఏమీ చేయడం లేదు. సబుద్ధిమాన్ మనుష్యేషు, అతడే నిజమైన జ్ఞాని మనుషులందరిలోకి అని అన్నారు. ఎట్లాగైతే మనం ఒక ఇల్లు అమ్మేసిన తర్వాత ఆ ఇంట్లో ఎట్లా ఉంటాం? మనది మనది అన్నప్పుడు చాలా అభిమానంతో ఉంటాం. మనం ఉన్న ఇంట్లోనే ఒక్కొక్కసారి మనం ఏం చేస్తామంటే అమ్మేసేస్తాం. అమ్మేసేసి సరే ఆ ఇంట్లోనే ఉంటాం. ఇంతకు ముందు అయితే ఏం చేసామంటే, ఎక్కడన్నా ఏదన్నా అయితే తుడిచి 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 మరీ, ఇంకా మంది కాదు కదా, ఇప్పుడు అమ్మేశాం కదా, ఇష్టం వచ్చిన చోటల్లో మేకు కొడతాం. స్వామీజీ అంటుంటారు జోక్గా, మంది కాదన్నప్పుడు అభిమానం ఉండదు దాని మీద. మన ఇంట్లోనే అది మనది కాదు అని తెలిసిన తర్వాత ఉండడం ఎట్లా ఉంటుంది? ఎంత రిలాక్స్గా ఉంటుంది. ఆహా, మన బాధ బందిరీ లేదు మనకు, ఎవరో చూసుకుంటారు, ఊరికే ఉంటున్నాం ఇక్కడ. అర్థమైంది కదా? అలా ఉండాలి ఈ శరీరంలో. జ్ఞాని అట్లా ఉంటాడట. ఈ శరీరం నాది కాదు, పంచభౌతిక శరీరం, మాయా శరీరం, ఇది భగవంతుడికి సంబంధించినది, నాది కాదు అని అంటి అంటనట్టుగా పాము కుబుసాన్ని విడిచిపెడితే ఆ కుబుసం అక్కడ చూస్తుంది, అది చూసి ఇట్లా వెళ్ళిపోతుంది. నాది అంటుంది ఆ శరీరం, చర్మాన్ని పట్టుకొని తామరాకు మీద నీటి బొట్టులాగా అన్నాడు. అలా ఉంటాడు జ్ఞాని. అది జ్ఞాన కర్మ సన్యాస అంటే. ఇంకో ఉదాహరణ చెప్పాను కదా, వేయించినటువంటి గింజలు ఉంటాయి చూసారా, ఫ్రైడ్ సీడ్, ఆ వేయించినటువంటి గింజలు లాంటిది అన్నమాట. జ్ఞానాగ్ని దగ్ధకర్మాణి భస్మసాత్ కురుతేర్జున. ఈ జ్ఞానం అనే అగ్ని కర్మలన్నింటినీ భస్మం చేస్తుంది. మళ్ళీ మొలకెత్తదు కదా విత్తనం, అదేవిధంగా ఇక్కడ కూడా మొలకెత్తదు, కర్మ ఉండదు మళ్ళీ. తక్వా కర్మ ఫలాసంగం నిత్య తృప్తో నిరాశ్రయ. 20వ శ్లోకంలో ఎలా ఉంటాడంటే జ్ఞాని, తక్వా కర్మ ఫలాసంగం. చూసారా, కర్మం తక్వా అనల్ల, ఏమన్నాడు, కర్మ ఫలం సంగం, ఆ సంగం వదిలిపెట్టాలి. అది వదిలిపెట్టకుండా నాది నా వాళ్ళు అని చెప్పి ఈర్ష ద్వేష కోపం తాపం అన్నీ ఉన్నాయనుకోండి, ఇంకా వాడికి ఇక్కడ సుఖం లేదు, పైలోకాల్లోనూ సుఖం ఉండదు, ఎక్కడా సుఖం ఉండదు. కనుక కర్మ ఫలాన్ని వదిలిపెట్టు. తర్వాత ముఖ్యంగా చెప్పింది ఏంటంటే, గృహస్థ జ్ఞాని గురించి చెప్పారు, బ్రహ్మార్పణం బ్రహ్మ హవిహి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం. అది గృహస్థ జ్ఞానికి చెప్పినటువంటిది. కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి యః, కర్మలు చేస్తున్నా కూడా ఆ కర్మల ఫలం మీద అభిమానం లేకుండా ఉండడం. ప్రవృత్తః అపి నైవ కించిత్ కరోమి, నేనేమీ చేయడం లేదు అనేటటువంటి నిష్ఠ కావాలి. ఇదంతా మిథ్య, ఈ శరీరంలో నేను ఆత్మని అంటకుండా ఉన్నాను ఈ శరీరంతో అనేటటువంటి జ్ఞానం. ఈ జ్ఞానం లేకపోతే ఏ ఆశ్రమమైనా శ్రమమే. ఈ జ్ఞానం గనక లేకపోతే, నేను ఆత్మని అనే జ్ఞానం లేకపోతే, ఈ శరీర అభిమానం ఉంటే గృహస్థాశ్రమమైనా కష్టమే, సన్యాసాశ్రమమైనా కష్టమే, వానప్రస్థాశ్రమమైనా కష్టమే, బ్రహ్మచర్య ఆశ్రమం కూడా కష్టమే, ఆశ్రమాలన్నీ శ్రమమే అన్నారు. జ్ఞానం వచ్చిన వాడికి ఏ ఆశ్రమమైనా ఒక్కటే. భీష్ముడు ఏం ఆశ్రమంలో ఉన్నాడు జీవితాంతం? బ్రహ్మచర్య ఆశ్రమం. జ్ఞాని భీష్ముడు బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్నాడు, నైష్ఠిక బ్రహ్మచారి. ఆయనే సన్యాసం తీసుకోలేదే. జనకుడు ఏ ఆశ్రమంలో ఉన్నాడు? గృహస్థాశ్రమం. ఆయనే సన్యాసం తీసుకోలేదే. అశ్వపతి మహారాజు, వీళ్ళందరూ కూడా, ఋషులందరూ కూడా సన్యాసులతో సమానం. అది ముఖ్యం, అర్థమైందే. కనుక గృహస్థాశ్రమంలో ఉండి కూడా నేను మోక్షాన్ని పొందవచ్చు. ఎవరు చెప్తున్నారు? కృష్ణ పరమాత్మ. ఎందుకని? ఆయన గృహస్థుడు కదా, అందుకని. కనుక ఈ జ్ఞానం చాలా చాలా అవసరం. ఏ జ్ఞానం? నేను ఆత్మని, కర్మలు నన్ను అంటవు, ఈ కర్మలన్నీ కూడా శరీరం మనసు బుద్ధి అహంకారం అన్ని చేస్తున్నాయి, వ్యవహారికంగా ధర్మబద్ధంగా చేసి ఈ శరీరాన్ని సాధనంగా ఉపయోగించుకో, మోక్షానికి రా అంటున్నారు. ఇంతటితో చెప్పిన తర్వాత ఆత్మ గురించి, ఆత్మ విద్య గురించి అక్కడ ఏమి హైలైట్ చేశారంటే, కృష్ణ పరమాత్మ, కర్మయోగం అభ్యాసం చేయి. అంటే ఈశ్వరార్పణ బుద్ధితో కర్మ చేస్తూ ఫలాన్ని ప్రసాద బుద్ధిగా స్వీకరించి ఆ కర్మలన్నీ కూడా భగవంతుడికి అర్పణ చేస్తూ చెయ్యి. కర్మల్ని ద్వేషించవాకు, కర్మల మీద అభిమానాన్ని వదిలిపెట్టు. కర్మలో దోషం లేదు, మన బుద్ధిలోనే దోషం. ఆ కర్మలు చేసేటప్పుడు ఏ అభిప్రాయంతో చేస్తాం, ఏ ఉద్దేశంతో చేస్తాం అనేది ముఖ్యం. అందుకని దోషభూయిష్టమైన కర్మ నేనే లేదు అస్సలు. కనుక కర్మ చేసేటప్పుడు మన యొక్క ఆలోచన ధర్మమైనదైతే మంచి కర్మ అవుతుంది. మంచి కర్మ అయినా కూడా ఒకవేళ అధార్మికమైన ఆలోచనలు కనుక ఉన్నాయనుకోండి, చెడు ఆలోచనలతో చేశామనుకోండి, అది అధర్మమే అవుతుంది. కనుక మన ఆలోచనలు ముఖ్యం. అది జ్ఞాన కర్మ సన్యాస విషయం. ఇప్పుడు 25 నుంచి 42 శ్లోకం వరకు మూడవ విషయం చెప్తున్నారు, జ్ఞాన సాధన ఫలం. సాధనాలు 12 చెప్పారు. దైవమేవాపరి యజ్ఞం అని చెప్పి 12 యజ్ఞాలు చెప్పారు. నాయన నేను ఆత్మస్వరూపాన్ని అని చెప్పి తేలికగా రాదు జ్ఞానం, దానికి కావలసినవన్నీ సమకూర్చుకోవాలి సాధనాలు అని చెప్పి సహకారి సాధనాలు, సపోర్టివ్ మీన్స్ అంటారు సహకారి సాధనాలు. ఏమిటి ఆ 12 యజ్ఞాలు అంటే, మొదటిది దైవ యజ్ఞం. ఉదయాన్నే లేవగాని 25వ శ్లోకం నుంచి మనకు మొదలవుతుంది దైవ యజ్ఞం. రెండవది విషయభోగ యజ్ఞ, ఉదయం లేవగానే భగవంతుణ్ణి పూజించడం, ఆరాధించడం, ఆయన కృతజ్ఞత చెప్పడం దైవ యజ్ఞం అంటాం. ఆయనకు పెట్టకుండా మనం తింటాం ఏమిటి? మొదట ఆయన్ని కలుసుకోకుండా మనం చేసుకోవడం ఏమిటి అసలు? అందుకని ప్రతి దాంట్లో భగవంతుణ్ణి స్మరించాలి. ఈశ్వర అర్పణ వస్తు, అంతా భగవంతుడే ఇచ్చాడు, అంతా భగవంతుడి కృప అని అంటూ ఉండాలి ఎప్పుడు, లేకపోతే అహంకారం వచ్చేస్తుంది. విషయభోగ యజ్ఞం అంటే ఏ విషయాన్ని అనుభవిస్తున్నా కూడా మనం అవన్నీ కూడా భగవంతుడు ఇచ్చాడు మనకు, భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశం మనకు అని చెప్పి ఆ విషయాలని మనం గౌరవంతో స్వీకరిస్తూ అది యజ్ఞంగా భావించాలి. అంతేకాని ఇచ్చాడు కదా అని చెప్పి మనం దుబారా చేయకూడదు, వేస్ట్ చేయకూడదు. ఆ విషయాన్ని భోగించేటప్పుడు అనుభవించేటప్పుడు ఏ వస్తువైనా సరే భగవంతుడిగా భావించు. భగవంతుడు నాకు ఇచ్చాడు దీన్ని, నాకు అనుభవించడం కోసం ఇచ్చాడు భగవంతుడు అని చెప్పి ఆ అనుభవించేటప్పుడు కూడా ఇది భగవంతుడికే అర్పిస్తున్నాను అనే భావనతో అర్పణ చెయ్యి, అనుభవించు. ఈ పుష్పం భగవంతు స్వరూపం, ఈ పుష్పం భగవంతుడు నాకు ఇచ్చాడు ఆనందంగా చూడటానికి, ఇది అనుభవిస్తుంటే ఇది భగవంతుడికి అంకితం, ఆ అనుభవాన్ని కూడా భగవంతుడికే, ఆ భావన రావాలి. అందుకని విషయ భోగ యజ్ఞ, భగవంతుని తెలుసుకుంటే యజ్ఞం అవుతుంది అది, లేకపోతే కేవలం భోగం అవుతుంది. ఏమవుతుంది? కేవలం భోగం అయితే తర్వాత రోగం వస్తుంది. కేవలం భోగంగా తీసుకుంటే రోగం, అదే భగవంతుడు విభూతిగా భావిస్తూ దాన్ని ఆనందిస్తే ఆ రంగు చూడండి. మీరు సృష్టి చేయగలరా? నేను సృష్టి చేయగలనా? ఇంకెవరైనా సృష్టి చేయగలరా ఈ రంగుని? అది భగవంతుడి యొక్క గొప్పతనం. ఇప్పుడు ఇది విషయ భోగ యజ్ఞ. అలా ఒక్కటి కాదు, ప్రతిది. ఒక అందమైన స్త్రీని చూసాం అనుకోండి, ఆహా ఎంతటి అందం, భగవంతుడి విభూతి అది. ఒక చక్కని డాన్స్ చూసామంటే, ఒక చక్కని సంగీతం పాట విన్నామంటే అన్ని కూడా భగవంతుడే అని జ్ఞానం వస్తుందా? మనకు జ్ఞాపకం వస్తుందా? రాకపోతే తీసిపోతాడు. అందుకని బతికుండగానే ఈ విషయాలన్నీ తెలుసుకుంటే మరణ భయం ఉండదు మనిషికి. మనసు ఎదగాలి బాగా, ఎదగాలంటే ప్రతిది భగవన్మయం అని తెలుసుకో. అంతా రామమయం, ఈ జగమంతా రామమయం. ముందు రామమయంగా తెలుసుకో, తర్వాత బ్రహ్మమయంగా తెలుసుకుంది. అర్థమైందా? విషయ భోగ యజ్ఞ ఇది ఒక సాధనం మోక్షానికి. తర్వాత దమయజ్ఞ, ఇంద్రియాలను నిగ్రహించి ఏది చూడాలంటే అది చూడడం, ఏది తినాలంటే అది తినడం, ఎక్కడికి పోవాలంటే అక్కడికి పోవడం చేయకూడదు. ఏది చూడకూడదో అది చూడకూడదు, ఏది వినకూడదో అది వినకూడదు, ఏది తినకూడదో అది తినకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదో అక్కడికి వెళ్ళకూడదు. ఇది నియమం. దమయజ్ఞం అంటారు. దమ అంటే ఇంద్రియ నియమ యజ్ఞం. అది చాలదు, ఇది ఒక సాధనం. ఇంకొక సాధనం శమయజ్ఞం అన్నారు. మనస్సును నిగ్రహించు. మనసు ఎటు పరిగెడితే కోతిలాగా అటు పరిగెత్తకూడదు. ఆ నాకు అనిపించిందండి, చేశానండి, నాకు అనిపించిందండి, మాట్లాడానండి. మనస్సుకి ఎట్లా అనిపిస్తా అలా అనిపించకూడదు. ఎలా చేయాలంటే అలా చేయకూడదు. మంచిదా కాదా, ధర్మమా అధర్మమా అని మనస్సుకి చెప్పాలి. ధర్మమైనదైతే చెయ్యి, లేదా చెయ్యవాలి. అలా మనస్సు నిగ్రహం కావాలి మనిషి. ఎప్పుడు? 90 అయ్యేటప్పుడా? 80 అయ్యేట? కాదు, చిన్న వయసు నుంచి అలా నిగ్రహాన్ని మనం అభ్యాసం చేయాలి. కానీ రిటైర్ అయిపోయిన తర్వాత అంత వైరాగ్యం ఎవరికి కావాలండి? పళ్ళన్నీ ఊడిపోయిన తర్వాత ఇంక నేనేం తినడం లేదండి ఇప్పుడు అన్నట్ట. పళ్ళు బాగున్నప్పుడే, శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడే నిగ్రహించగలగాలి అన్ని. ఏది మంచిదో అదే తినాలి, కానీ ఏది పడితే తినకూడదు. కనుక ఇంద్రియాలు అనుభవించగలిగినటువంటి శక్తి ఉన్నప్పటికీ కూడా అది అనుభవించకూడదు అంటే అనుభవించను అంతే. తప్పు, శాస్త్రం చెప్తుంది ధూమపానం చేయకూడదు, మద్యపానం స్వీకరించకూడదు, అబద్ధం చెప్పకూడదు, అన్యాయం చేయకూడదు, అక్రమంగా సంపాదించకూడదు, అవతల వాళ్ళకి ఎటువంటి బాధ కలిగించకూడదు, ఇవన్నీ ధర్మశాస్త్రం చెప్పేటటువంటివి. ఇవన్నీ సాధనాలు. ఇవన్నీ లేకపోతే నువ్వు ఎన్ని శాస్త్రాలు చదివినా వృధా. పన్నీరు తీసుకెళ్లి బూడిదలో పోస్తే ఎట్లా ఉంటుంది? రోజు వాటర్ పన్నీరు తీసుకొచ్చి పెద్ద బాటిల్ వాసన చూసాట, బూడిదలో పోసాట, బూడిదలో పోస్తే వృధా. అదేవిధంగా మనం ఎంత చదివినా కూడా మనసు శుద్ధం లేకపోతే, మాట శుద్ధం లేకపోతే శాస్త్రం ఏమీ చేయలేదు. అందుకని లోపల ఒకటి బయటకు ఒకటిగా ఉండకూడదు. మనస్సులో ఏదున్నదో అదే చెప్పాలి మనం. అంతేకాని మనస్సు జాగ్రత్తగా మనం చూసుకోవాలి. దాన్ని శాస్త్రం చెప్పినట్లుగా మనం వినాలి, అహంకారం చెప్పినట్టుగా పోకూడదు. శమ యజ్ఞం తర్వాత ద్రవ్య యజ్ఞం, దానం చేయడం. దానం చేయడం నేర్చుకో, బాగా దానం చేయాలి. అది ఒక సాధనం. ఎందుకంటే తీస్తూ ఉంటే అలవాటు అవుతుంది. రేపు నువ్వు అన్ని వదిలిపెట్టాలి. జ్ఞానం వచ్చేటప్పటికి, జ్ఞానం టైంకి నువ్వు అన్ని వదిలిపెట్టగలిగే శక్తి ఉండాలి కదా. అందుకని ఇప్పటి నుంచి ఆ ఇవ్వడం నేర్చుకో, అలవాటు చేసుకో. ద్రవ్య యజ్ఞం తర్వాత ఐదవది తపోయజ్ఞం, తపస్సు చెయ్యి. తపస్సు అంటే ఏకాదశి వ్రతం, మౌనం, ఉపవాసం, ఇట్లాంటివన్నీ. శరీర పీడనం, కొంతవరకు సుఖాల కోసం భోగాల కోసం పాపులాడవారు. తపోయజ్ఞం అందుకనే అతిగా చేయకూడదు ఏది కూడా. అతి సర్వత్ర వర్జయేత్, అతిగా చేయకుండా ఉండడమే తపస్సు. నువ్వు తపస్సు చేస్తావో లేదో కానీ అది వేరే విషయం. అతిగా తినకుండా ఉండడం, అతిగా మాట్లాడకుండా ఉండడం, అతిగా తిరగడం అంటే ఊళ్ళో ఇళ్ళు తిరుగుతుంటారు చూసారా జనాలు, అతిగా చూడడం సినిమాలు, టీవీలు, సీరియళ్ళు. వేదాంతానికి వేదాంతమేనండి, సీరియల్ సీరియలే. ఆండాళ్ అళగు సీరియల్ ఒకటి వస్తుంది తమిళంలో. ఇటువంటి సీరియల్స్ అన్నీ కూడా మనుషులకి ఇంద్రియ నియమం లేకపోతే, మనో నియమం లేకపోతే ఇంకా దాని మీదనే ఉంటుంది మనస్సు. అది కీచు కీచు కూర్చుని పోట్లాడుకుంటున్నారు. అక్కడ మనం పోట్లాడుకున్న చాలు, అక్కడ పోట్లాడటం మళ్ళీ. సరే, ఇది తపో యజ్ఞం. అందుకని అతిగా చేయకూడదు ఏది కూడా. యోగ యజ్ఞ, అష్టాంగ యోగం చేయాలి. ప్రాణయామం, ధ్యానం, కొంచెం ఆసనాలు, ప్రతిరోజు సూర్య నమస్కారాలు, ఇవన్నీ సాధనాలు ఆత్మజ్ఞానానికి. ఏమి చెయ్యకుండా కాఫీ, లంచ్, డిన్నర్, నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్, కాఫీ, డిన్నర్, మళ్ళీ లంచ్, ఇవన్నీ తింటూ కూర్చూ ఉంటే ఏం లాభం? అలా చేయకూడదు. యోగ యజ్ఞ, రోజు యోగాభ్యాసం చేస్తున్నావా అని అడుగుతున్నారు కృష్ణ పరమాత్మ. తర్వాత స్వాధ్యాయ యజ్ఞ, ప్రతిరోజు పారాయణం చెయ్యి, భగవద్గీత పారాయణం చెయ్యి. ఒక స్టూడెంట్ అయితే భగవద్గీత మొత్తం కంఠస్థం, ఆవిడికి మాండుక్య కారికలన్నీ కంఠస్థం. మాండుక్య కారికలతో సహా పుస్తకం లేకుండా చదివేస్తుంది గడగడ గడగడ. అన్ని స్వాధ్యాయ యజ్ఞమే, ఇవన్నీ సాధనాలు మోక్షానికి. అందుకని ప్రతిరోజు ఒక పారాయణం చెయ్యాలి మనం కంటిన్యూస్గా. అర్థం తెలుసుకొని చేస్తే మరీ మంచిది. తర్వాత ప్రాణయామ యజ్ఞం, ప్రాణయామం సపరేట్గా చెయ్యాలి ప్రతిరోజు. అందుకే ప్రతి క్లాస్లో మనం చేస్తున్నాం కదా ప్రాణాయామం. ఇంట్లో మీరు చేయబడిన కొనీసం కొన్ని యజ్ఞాలైనా ఇక్కడ చేద్దాం అని చెప్పి చేయిస్తుంటాం. ప్రాణయామ యజ్ఞం, సగర్భ ప్రాణయామం, మంత్ర జపంతో చేస్తే గొప్ప. తర్వాత పదకొండవది ఆహార నియమ యజ్ఞం, సాత్విక ఆహారం నియమంగా తినడం, మితంగా తినడం. ఆధ్యాత్మిక మార్గానికి ఏదైతే మనకు ఉపయోగపడుతుందో ఆహారమే తీసుకోవాలి. శాస్త్రంలో చెప్పింది ఉల్లిపాయలు, ఎల్లిపాయలు తినకూడదు, తినను. కాఫీలు, టీలు, పొద్దుగుబులు తాగుతూ ఉండకూడదు, తాగను. ఇంకా కృష్ణ పరమాత్మ 17 అధ్యాయాలు చెప్తారు వివరంగా, అది అప్పుడు చూద్దాం. అదేవిధంగా ఉప్పులు, కారాలు, మసాలాలు తినద్దు అంటుంది శాస్త్రం, తినను. డాక్టర్లు ఎందుకు చెప్పడం, మనమే ముందే ఆలోచి ప్రాక్టీస్ చేస్తే పోతుంది కదా. ఆహార నియమ యజ్ఞం, తర్వాత చివరిగా జ్ఞాన యజ్ఞం. ఏ అర్జున, జ్ఞాన యజ్ఞం ఫైనల్ గా ఇవన్నీ తెలుసుకుంటూ వస్తే ఈ జ్ఞాన యజ్ఞానికి కొంచెం అర్హత వస్తుంది. అది జ్ఞాన యజ్ఞ పరంతప. ఇలా చెయ్యాలి అంటే ఈ సాధనాలన్నీ చేసుకుంటూ వచ్చి ఏం చేయాలి? తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా. ఈ సాధనాలన్నీ చేసుకున్న తర్వాత నువ్వు ఆత్మజ్ఞానం కోసం గురువు దగ్గరికి వెళ్ళు, ఆయనకి నమస్కారం చెయ్యి, ప్రశ్నలు వేసి జ్ఞానాన్ని పొందు, అప్పుడు వాళ్ళు నీకు జ్ఞానాన్ని బోధిస్తారు అని చెప్పి 34వ శ్లోకంలో చెప్పారు కృష్ణ. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, శ్రద్ధతో ఉన్నవాడికే జ్ఞానం వస్తుంది అని 39లో. దానికి ముందు ఏం చెప్పారంటే, నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే. అసలు జ్ఞానంతో పవిత్రమైంది ఏముంది అర్జున? జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి, జ్ఞానమే అన్ని పాపాలను పోగొడుతుంది. అందుకని ధైర్యం కావాలి మనిషికి, ధైర్యం కావాలి, పిరికితనం ఉండకూడదు మనిషికి. ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు. తత్పరత్వం కావాలి. వేదాంతం శాస్త్ర పఠనమే నా జీవన గమ్యం, ఉపనిషత్తుల పఠనమే జీవన గమ్యం, ఆత్మ జ్ఞానాన్ని పొందడమే నేను చెయ్యవలసినది ఈ జీవితంలో అనేటువంటి తత్పరత, అది కమిట్మెంట్ అంటారు, అలా ఉండాలి. అంతేగాని ఏదో పోతున్నాం చదువుతున్నాం అనకూడదు. ఒక శ్లోకం ఉంది, నైస్ శ్లోకం. అవిరోధితయా కర్మ నా విద్యా వినివర్తయేత్. ఎంత కర్మ చేసినా కూడా అవిద్య అనేది పోదు. అవిరోధితయా కర్మ, కర్మ అనేది అవిద్యకి విరోధి కాదు. ఎన్ని కర్మలన్నా చెయ్యి, నీలో ఉన్న అజ్ఞానం పోదు. అజ్ఞానం పోతే గానీ ఆత్మజ్ఞానం రాదు, ఆత్మజ్ఞానం వస్తే గానీ అజ్ఞానం పోదు. కనుక అవిరోధితయా కర్మ నా విద్యా వినివర్తయేత్, విద్యా విద్యాం నిహంత్యేవ తేజస్ తిమిర సంగవత్. ఎట్లాగైతే సూర్యప్రకాశం రాగానే ఈ తిమిరం చీకటి పోతుందో, అదేవిధంగా విద్య ఆత్మవిద్య రాగానే అవిద్య అజ్ఞానం నిహంతి పోతుంది. గుడికి వెళ్ళాలంటే ఎన్నో ద్వారాలుంటాయి, గర్భగుడిలోకి వెళ్ళాలంటే ఒక్కటే. అందుకని ద్రవ్య యజ్ఞ, తపో యజ్ఞ, స్వాధ్యాయ యజ్ఞ, ఆహార నియమ యజ్ఞ, శమ యజ్ఞ, దమ యజ్ఞ, ప్రాణాయామ యజ్ఞ, యోగ యజ్ఞ, ఇవన్నీ అనేక ద్వారాలు. కానీ గర్భగృహంలో ప్రవేశించినట్టుగా ఆత్మజ్ఞానం అనేది, జ్ఞానం యోగం అనేటువంటిది గర్భగృహం లాంటిది. అక్కడే మనకు మూర్తి ఆత్మస్వరూపం మనకు తెలుస్తుంది. గర్భగృహంలో కాదు, ఇక్కడ హృదయ గృహలో, హృదయ కుహరంలో మనకు ఆత్మ తెలియజేసేది శాస్త్రం. ఆ శాస్త్రాన్ని చెప్పేవాడు గురువు. అర్థమైందా? కనుక చివరికి ఫలాలు, ఇప్పుడు సాధనాలు అయిపోయినాయి, ఫలాలు. స్వామిని ఏం ఫలాలు ఇస్తారని అడుగుతారా? నేను ఇచ్చేది ఒకటే ఫలం, తిరుగులేని ఫలం. దీనికి సమానమైన ఫలం లేదు, జ్ఞాన ఫలం. మొదటిది మోహనాశః, రెండు పాపనాశః, మోహనాశః పాపనాశః, మూడు సర్వకర్మ నాశః పుణ్యంతో సహా. అమ్మో పుణ్యం కూడా పోతుందిట, నేను రాను క్లాస్కి అంటారా నెక్స్ట్ క్లాస్ నుంచి? పుణ్యం కూడా బంధనమే. పుణ్య కర్మ నాశః, సర్వకర్మ నాశ. నాలుగు జీవ ఈశ్వర ఐక్య ఫలం, జీవ ఈశ్వర ఐక్య ఫలం. అల సముద్రం రెండు పేర్లు, అల అన్నా కూడా నీరే, సముద్రం అన్నా కూడా నీరే. అదేవిధంగా పరమాత్మ జీవాత్మ ఇద్దరు ఒకే ఆత్మ. నేను పరమాత్మని అని తెలుసుకోవడమే జీవాత్మ పరమాత్మ ఐక్యం. ఈ ఫలాన్ని ఇస్తుంది మనకు శాస్త్రం. చదివితే గురుముఖంగా మనకు ఈ జ్ఞానం లభిస్తుంది. కనుక కర్మయోగం ద్వారా జ్ఞానయోగానికి వచ్చి జ్ఞాన యోగం ద్వారా ముక్తిని పొందు. జ్ఞాన కర్మ సన్యాస యోగ. ముఖ్యమైన శ్లోకాలు 18, 20, 24, 33, 34, 37, 39. ఇవన్నీ ముఖ్యమైన శ్లోకాలు. ఇంతటితో 4వ అధ్యాయం పూర్తి అయింది. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.